లక్క ఇంటి ముప్పు నుంచి తప్పించుకున్నటువంటి పాండవులు అలసిపోయి సలిసిపోయి తప్పికై ఆకలై అలా అడవిలో వెళుతూ 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 సాయంకాలానికల్లా ఓ చెట్టు నీడలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కుంతిదేవి యొక్క దప్పికను తీర్చడం ఎట్లాగాని ఆలోచించి భీముడు అక్కడికి దూరంగా ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చెప్పి బయలుదేరాడు. ఆ ప్రదేశంలో సారస పక్షులు కనిపించింది. ఆ పక్షులు కనుక అక్కడ ఉన్నాయి అని అంటే దగ్గరలో ఏదో ఒక జలాశయం ఉన్నట్టే అని తెలుసుకొని అలా వెళ్ళి 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 2 క్రోసుల దూరం వెళ్ళాడు. అక్కడ ఒక జలాశయం కనిపించింది. చక్కగా స్నానం చేశాడు, దప్పిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత చెట్ల ఆకుల్ని దొన్నెలుగా మార్చుకొని ఉత్తరీయంలో వాటిని నీటితో నింపి కట్టుకొని నీరు తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికల్లా ఈ దృశ్యం అంతా కూడా హృదయ విదారకంగా ఉంది. భీమసేనుడికి హృదయాన్ని కలిచి వేసింది ఆ దృశ్యం చూసేటప్పటికల్లా. ఏమిటంటే అందరూ కూడా ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు, అసలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నారు. మరి ఇది అరణ్యమని కానీ ఇక్కడ క్రూరపురగాలు ఉంటాయని కానీ ఆ భయం కూడా లేకుండా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకి నిద్రాభంగం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ పక్కనే కూర్చున్నాడు భీమసేనుడు. వారు నిద్ర లేస్తే ఈ నీళ్ళిద్దాం అని అనుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ వైపు చూచాడు. చూసిన తర్వాత వాళ్ళు ఆ కుంతి పాండవులు అందరూ కూడా నేల మీద పడుకొని ఉన్నారు, ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు. ఈ అరణ్యంలో కటిక నేల మీద, ఆ నేల కూడా శుభ్రంగా ఉండదు, ఆ కటిక నేల మీద పడుకొని అలా నిద్రపోతూ ఉంటే, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటే అతడి యొక్క హృదయం అంతా కూడా ద్రవించింది. మనసులో దుర్యోధను మీద కోపం వచ్చింది. కోడె త్రాసులాగా బుసలు కొడుతూ ఉన్నాడు. నిన్నటి వరకు వారణావతంలో ఉన్నాం, అక్కడ మెత్తటి శయ్యల మీద పడుకుంటే సరిగ్గా నిద్ర పట్ల, కానీ ఇక్కడ కటిక నేల మీద పడుకుని ఆదమర్చి నిద్రపోతా ఉన్నారు. శత్రు సంహార వీరుడైనటువంటి వసుదేవుని యొక్క సోదరి, కుంతిభోజుని యొక్క కుమార్తె, విచిత్ర వీరుడి యొక్క కోడలు, మహాపరాక్రమశాలి అయినటువంటి పాండురాజు యొక్క ధర్మపత్ని, మాలాంటి పుత్రులకి జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి ఈ కుంతీదేవి అత్యంత సుకుమారి. అటువంటి ఈమె ఈ అరణ్యంలో కటిక శిలా సదృశమైనటువంటి నేల మీద ఆదమర్చి నిద్రపోతూ ఉంది. నా ఈ సోదరుల యొక్క దుస్థితిని చూడటం కన్నా ఇంకా అధికమైనటువంటి బాధ, కష్టం, దుఃఖం నాకు ఇంకేముంటుంది. ముల్లోకాల్లోనూ ధర్మపరాయణుడైనటువంటి వాడు ఈ ధర్మరాజు, సర్వశత్రు సంహారకుడైనటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు ఈ అర్జునుడు. లోకంలో రూప సంపత్తిలో, అందంలో ఇంకా ఇలాంటి వాళ్ళు లేరు అనిపించేటువంటి వాళ్ళు నకుల సహదేవులు. సాధారణ మానవుల్లాగా ఇలా భూమి మీద పడుకొని, కటిక నేల మీద పడుకొని నిద్రపోతూ ఉంటే ఇదంతా కూడా విధి వైపరీత్యం కాక ఇంకేమిటి అని అనుకుంటున్నాడు. దురాత్ముడైనటువంటి ధృతరాష్ట్రుడు, అతడి యొక్క దుష్టపుత్రుడైనటువంటి ఈ దుర్యోధనుడు కలిసి మమ్ము ఇంట్లో నుంచి పంపించడమే కాకుండా అగ్నికి ఆహుతి చేయాలి అని ప్రయత్నం చేశారు. కానీ దైవానుగ్రహంతో అది కాస్త తప్పించుకొని, అక్కడి నుంచి తప్పించుకొని ఇలా వచ్చేశారు. కానీ ఇక్కడ ఈ చెట్టు నీడన పడి ఉన్నాం, ఇప్పుడు మరి ఎటు వెళ్ళాలి, అసలు మాకు దారి ఏమిటి, మేము ఏం చేయాలి అనేటువంటిది ఓ సందేహం పడింది. ఇప్పుడు మళ్ళీ ఆ దుర్యోధనుడు గుర్తుకొస్తున్నాడు. ఓ దుష్టబుద్ధి, దురాత్మ, ధృతరాష్ట్రపుత్ర దుర్యోధన, నీ కోరిక నెరవేరింది, నువ్వు ఏమైంది అనుకున్నావు, మమ్మల్ని అడ్డ వదిలించుకోవాలి, మమ్మల్ని లక్క ఇంట్లో తగలబెట్టాలని అనుకున్నావు కదా, నీ కోరిక కాస్త నెరవేరిపోయింది, దేవతలు నీ పట్ల ప్రసన్నంగా ఉన్నారని అనుకుంటున్నా. అయినప్పటికీ కూడా మా అన్నయ్యటువంటి ఈ ధర్మరాజు నిన్ను సంహరించడానికి నాకు అనుమతి ఇవ్వల, అందుకనే ఇప్పటిదాకా నీ దుర్మార్గాలు అలా కొనసాగుతూ ఉన్నాయి, నువ్వు ఇంకా బ్రతుకున్నావు. నేను ఈరోజే నీ మంత్రుల్ని, కర్ణ, శకుని, దుశ్శాసనులతో కూడుకున్నటువంటి నీ సోదరుల్ని, నిన్ను యమపురికి పంపించడానికి నేను సిద్ధంగానే ఉన్నా, కానీ ఏం చేసేది, ఈ ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడికి నీ మీద కోపం రావట్లా అని భీముడు మనస్సులో ఈ క్రోధాగ్నితో జ్వలించిపోతూ ఉన్నాడు. అలా దీర్ఘమైనటువంటి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు, చేతిలో చేయి వేసుకొని పిండుకుంటా ఉన్నాడు, ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, నేల మీద నిద్రిస్తున్నటువంటి తల్లి సోదరుల్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడికి దగ్గరలో ఏదో ఊరున్నట్టుగా ఓ పల్లె ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మేల్కొని ఉండాలా? వాళ్ళంతా హాయిగా నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళకి నిద్రాభంగం కలిగించకుండా ఉండాలా? నేను మేల్కొని వాళ్ళకి రక్షణ కల్పించాలి. నిద్ర లేచిన తర్వాత వాళ్ళ దప్పిక తీర్చి అక్కడి నుంచి మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించుకుందాం అని మనస్సులో భావిస్తూ ఉన్నాడు భీముడు. అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నాడు. పాండవులు నిద్రిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి దగ్గరగా ఒక మద్ది చెట్టు మీద హిడింబాసురుడు అనేటువంటి మనుష్యుల యొక్క మాంసాన్ని తినేటువంటి నరరూప రాక్షసుడు ఒకడు ఉన్నాడు. భయంకరమైనటువంటి రూపం వాడిది, గొప్ప బలం, మహాపరాక్రమం. మరి అటువంటి వాడు ఆ రాక్షసుడు అనుకోకుండా ఆ వటవృక్షం కింద నిద్రిస్తున్నటువంటి పాండవుల్ని చూచాడు. చూచిన తర్వాత వాడికి ఎంత ఆనందం వేసిందో చెప్పడానికి వీల్లేదు. అందుకనే తన సోదరైనటువంటి హిడింబను పిలిచి, సోదరి, చాలా కాలం తర్వాత నాకు ఎంతో ఇష్టమైనటువంటి మనుష్య మాంసం దొరికింది. అదిగో అక్కడ ఎవరో మానవులు ఆ చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు నోరూరుతూ ఉంది. నా వాడి అయినటువంటి 8 కోరల్ని కూడా వాళ్ళ శరీరంలో దించి అదిగో ఆ మాంసాన్ని తినాలి అనేటువంటి కోరిక ఉంది. అంతేకాదు నా యొక్క కోరలతోటి వాళ్ళ రక్తనాళాలని, కంఠంలో ఉన్నటువంటి రక్తనాళాలని తెంపి వేడివేడి రక్తాన్ని కడుపారా త్రాగాలని అనుకుంటున్నా. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళందరినీ చంపి నా దగ్గరికి తీసుకొనిరా. ఈ మనుష్య మాంసాన్ని మనం ఇద్దరం కూడా తిని హాయిగా ఆనందిద్దాం అన్నాడు. హిడింబ అన్నగారి మాట ప్రకారం అలాగే నేను వచ్చింది. ఈ నిద్రిస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంది. ఈ నిద్రిస్తున్నటువంటి వాళ్ళకి కాపలాగా ఉన్నటువంటి మహాకాయుడైనటువంటి భీముణ్ణి చూచింది. భీముణ్ణి చూడటంతో ఆమెలో కామోద్రేకం కలిగింది. ఆహాహా, ఏమి ఇతని సౌందర్యం! శ్యామల వర్ణుడు, పెద్ద బాహువులు, సింహభుజాలు, శంఖం వంటి కంఠం, పద్మాల వంటి నేత్రాలు, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఈ మహాకాయుడు నా గనక భర్త అయితే ఎంత బాగుంటుంది, నా జన్మ చరిత్రార్థమైనట్టే. నేను నా సోదరుడి యొక్క క్రూరమైనటువంటి మాటలు నేను విన్నాను, నా సంతోషం నేను చూసుకుంటాను. ఎందుకంటే సోదర ప్రేమ కన్నా పతి ప్రేమ చాలా గొప్పది కదా. వేరే కనుక చంపి తింటే ఒక్కరోజు మనకు ఆనందం కలుగుద్ది, కానీ ఇతన్ని కనుక భర్తగా పొందితే జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది. కాబట్టి నేను ఇక నా అన్న చెప్పినటువంటి పని నేను చేయను. ఎలాగైనా సరే ఇతన్ని వివాహం చేసుకొని నా జీవితం అంతా కూడా ఆనందంగా గడపాలి అని మనస్సులో భావించింది. ఆ రాక్షసి హిడింబ కామరూపిణి, అందువల్ల ఒక మానవ స్త్రీ రూపాన్ని, అందమైనటువంటి మానవ స్త్రీ రూపాన్ని ధరించింది. పున్నమి చంద్రుని వంటి ముఖంతో సమస్తమైనటువంటి ఆభరణాలు ధరించి అద్భుతమైనటువంటి వస్త్రధారణ చేసి సర్వాంగ సుందరంగా తయారైంది. మందహాసాన్ని చిందిస్తూ భీముణ్ణి సమీపించింది. ఓ పురుషశ్రేష్ట, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేవతామూర్తులు ఎవరు? ఈ వృద్ధ స్త్రీ ఎవరు? ఇదంతా మన రాక్షసులు నివాసం ఉండేటువంటి స్థలం. ఇక్కడ మరి వీళ్ళు ఎలా నిద్ర హాయిగా నిద్రపోతూ ఉన్నారు? ఇది హిడింబాసురుడు అనేటువంటి ఓ రాక్షసుడు ఉంటున్నటువంటి వనం. కాబట్టి ఈ వనం కూడా హిడింబ వనం అనేటువంటి పేరుతో ఉంది. వాడెవరో కాదు నా అన్న. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపి తీసుకొని రమ్మన్నాడు వాడు. ఎందుకంటే నరమాంసం తినేటువంటి వాడు, రక్తం దాగేటువంటి వాడు, అందుకని మిమ్మల్ని చంపి తీసుకొని రమ్మన్నాడు. కానీ నీ యొక్క సుందరమైనటువంటి రూపాన్ని నేను చూడటంతో నా మనస్సు కాస్త కామవశమైపోయింది. నేను నీ దాన్ని, నన్ను అనుగ్రహించు. ఈ నరభక్ష రాక్షసుడి రాక్షసుడి నుంచి మీకు ఏ ఆపద రాకుండా నేను కాపాడుతాను. నాకు ఆకాశ మార్గంలో ప్రయాణం చేయటం తెలుసు, అందువల్ల మిమ్మల్ని ఆకాశంలోనే తిప్పుతా. మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. పర్వతాల్లో, గుహల్లో, అనేకమైనటువంటి సుందర ప్రదేశాల్లో మనం హాయిగా విహరిద్దాం అన్నది హిడింబ. ఆ హిడింబ మాటలకి భీముడు కోపం వచ్చేసింది. కోపంతో అంటున్నాడు, ఓ రాక్షసి, నీవు హద్దు మీరు మాట్లాడుతూ ఉన్నావు. నేనేం కామపరవశుణ్ణి కాను, సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడిని. నీలాంటి కామ పిశాచితో తిరగాలనేటువంటి కోరిక నాకు లేదు. తల్లిని, నిద్రించేటువంటి అన్నదమ్ముల్ని, వీళ్ళందరినీ కూడా ఓ సమర్థుడై ఉండి కూడా ఎవడైతే రక్షించకుండా విడిచిపెడతాడో వాడు మనిషి కాదు. కాబట్టి హాయిగా నిద్రిస్తున్నటువంటి నా సోదరుల్ని, తల్లిని రాక్షసునికి ఆహారంగా వదిలి ఏ నీచ పురుషుడు కామార్తుడై స్త్రీ పొందు కోసం పరుగులు తీస్తాడు? కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అంటే మళ్ళీ ఇడింప బ్రతికిలాడుతుంది భీముణ్ణి. అట్లా కాదు, నేను మీ అందరినీ రక్షిస్తాను, వాడి వల్ల మీకు ప్రమాదం ఉంది కాబట్టి మిమ్మల్ని రక్షిస్తా, కాకపోతే ఏమిటంటే నా కోరిక నువ్వు తీర్చాలి, మనమిద్దరం కూడా వివాహం చేసుకోవాలి అని. అలా కాదు, అది జరిగే పని కాదు, నువ్వు వెళ్ళి మీ అన్నని పంపించు, వాడి బలమేమిటో వాడి వ్యవహారం ఏమిటో నేను చూస్తాను అన్నాడు. ఆ తర్వాత హిడింబ అక్కడే చాలాసేపు ఉండి భీముడితోటి మాట్లాడుతూ ఉంది. మరి ఎంతసేపు అయినా కూడా చెల్లెలు రాలా, అందుకని అన్న అక్కడికి పరుగులు తీసుకుంటా వచ్చాడు. భయంకరమైనటువంటి రూపంతో ఉన్నాడు, నల్లని మేఘంలాగా ఉన్నాడు, కోపంతో కళ్ళు ఎరిపెక్కున్నాయి. రాక్షసుడు రావటాన్ని చూచాడు భీముడు. హిడింబ భయంతో భీముడు వెనక్కి పోయింది. ఓ మహావీర, దుష్టుడైనటువంటి నరభక్షకుడు ఇడిగో ఇటే వచ్చాడు. నేను ఆకాశంలో సంచరించగలను, నాలో రాక్షస బలం ఉంది, మీ వాళ్ళందరినీ కూడా నిద్ర రేపు, అందరూ నా భుజాల మీద కూర్చొని హాయిగా ఆకాశ మార్గంలో వెళ్ళిపోవచ్చు. వీడి సంగతి నీకు తెలియదు, వీడు పరమ దుర్మార్గుడు, అందువల్ల వీడి నుంచి ఈ అందరినీ కూడా రక్షించాల్సినటువంటి అవసరం నీకుంది అని చెబితే అప్పుడు భీముడు అంటున్నాడు, ఓ కామిని, నువ్వేం భయపడబాకు, రానివాణ్ణి, ఏనుగు తొండాల్లాంటి నా యొక్క భుజాల మధ్యన వాణ్ణి బంధించి చంపేస్తాను. యుద్ధంలో నన్ను ఎదుర్కొనేటువంటి శక్తి ఆ నీచ రాక్షసుడికి లేదు. నన్ను ఎదిరించినటువంటి వాడు ఎవడైనా సరే వాడు హతమైపోవాల్సిందే అన్నాడు. అంతలో హిడింబుడు అక్కడికి రానే వచ్చాడు. భీముడి యొక్క మాటలన్నీ విన్నాడు. సుందరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి తన యొక్క సోదరిని చూచాడు. తన సోదరి కామరూపధారిణి అని తెలుసు, అందువల్ల రూపాన్ని మార్చుకుంది అని గమనించాడు. ఆ రూపం కూడా సుందరమైనటువంటి రూపంతో ఉండేటప్పటికల్లా, ఓహో, ఈమె ఈ భీముణ్ణి కామిస్తున్నది అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకుని తీవ్రమైనటువంటి క్రోధంతో సోదరితో అంటున్నాడు, ఓ హిడింబ, నేను ఆకలితో నకనకలాడుతూ నిన్ను ఇక్కడికి పంపించాను భోజనం కోసమని. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ మానవుడి మీద మనసుపడి నాకు అప్రియం కలిగిస్తావా, నాకు కోపం తెప్పిస్తావా? ఓ దుర్మార్గురాల, కామంతో నీ కళ్ళు మూసుకుపోయి నా క్రోధానికి నువ్వు బలైపోతావు. రాక్షస జాతికే నువ్వు మచ్చ తీసుకొని వచ్చావు. నువ్వు పరమ నీచురాలివి, ఈ మానవ మాత్రాన్ని ఆశ్రయించి నాకు అపకారం చేశావు, కాబట్టి నీతో పాటుగా వీళ్ళందరినీ ఇప్పుడే హతమారుస్తాను అని పళ్ళు పటపటా గొరుగుతూ అందరినీ చంపటానికి వస్తూ ఉన్నాడు. అది చూచి భీముడు, ఒరే రాక్షసాదమా, ఆగు, హిడింబ స్త్రీ, పైగా నిరపరాధి నీ సోదరి, ఈమెని నువ్వే పంపావు, అటువంటి ఆమె నన్ను చూచి కామపరవశురాలైంది. దానికి కారణం ఆమెను కాదు, దానికి కారణం మదనుడు, కాబట్టి ఆమె చేసినటువంటి నేరమేమీ లేదు. నేను ఎదుట నిలిచి ఉండగా స్త్రీని నువ్వు ఎప్పటికీ కూడా చంపలేవు, నీకు చేతనైతే నాతో పోరాడు, ద్వంద్వ యుద్ధం చేద్దాం, సింహం ఏనుగుని వధించినట్టుగా నిన్ను ఇప్పుడే యమలోకానికి పంపుతాను, నీ వల్ల ఈ అరణ్యం మొత్తం కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది, ఈ అరణ్యంలోకి వచ్చేటువంటి మనుషులు కూడా నిరభ్యంతరంగా తిరుగుతూ ఉంటారు అన్నాడు. భీముడి మాటలకి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది హిడింబుడికి. ఒరే మానవాధమా, నేనేమిటో నా బలమేమిటో తెలియక నోటి వచ్చినట్టుగా ప్రేలుతా ఉన్నావు, నీకు కాలం తీరిపోయింది, నిన్ను ఒక క్షణంలో వధించేసి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి చప్పరించేస్తాను, నీ వేడివేడి రక్తాన్ని పానం చేస్తాను, ఆ తర్వాత నీ సోదరులను తింటాను, ఆ తర్వాతే నా సోదరు సంగతి చూస్తాను అంటూ భీముడి పైకి లంఘించాడు. అలా వేగంగా వస్తున్నటువంటి హిడింబుని చేతిని గట్టిగా పట్టుకొని భీమసేనుడు సింహం జింక పిల్లను లాక్కొని వెళ్ళినట్టుగా ఆ హిడింబుణ్ణి అక్కడి నుంచి దూరంగా లాక్కొని నేల మీద ఈడ్చుకొని పోతున్నాడు. 8 ధనుస్సుల దూరం అలా ఈడ్చుకుపోయాడు. ఎందుకనంటే ఇక్కడ సోదరులకి తల్లికి నిద్రాభంగం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అతను అలా 8 దూరానికి ఈడ్చుకొని పోయాడు. అక్కడ ఇద్దరు కలిగిపడ్డారు, పరస్పరం ముష్టిఘాతాలతో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి చెట్లను పెకలించేసి వాటితో బాదుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క పద ఘటనలకి భూమి కాస్త దద్దరిల్లిపోతా ఉంది. వాళ్ళు చేసేటువంటి భయంకరమైనటువంటి గర్జనలకి ఆ అరణ్యం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటే నిద్రిస్తున్నటువంటి కుంతీదేవి పాండవులు వాళ్ళంతా నిద్ర మేలుకున్నారు. అలా నిద్ర మేలుకొని దగ్గరలోనే ఉన్నటువంటి అందమైనటువంటి ఈ స్త్రీని కాస్త చూశారు. కుంతీదేవి తన సమీపంలో ఉన్నటువంటి ఈ అందమైనటువంటి స్త్రీని చూస్తూ ఆమెతో అంటున్నది, ఓ సుందరి, నీవెవరివి, ఎందుకు వచ్చావు, ఈ అరణ్యంలో ఎందుకున్నావు, నువ్వేమైనా దేవతవా, వరదేవతవా, లేకపోతే దేవలోకానికి సంబంధించిన దానివా, లేకపోతే గంధర్వ కాంతవా, ఎవరు నీవు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది. అడిగేటప్పుడు హిడింబంటున్నది, అమ్మా, ఇది హిడింబుడు అనేటువంటి రాక్షసుడి యొక్క వనం, నేను అతని సోదరుని, మిమ్మల్ని చంపి తెమ్మని నా సోదరుడు పంపగా వచ్చాను. ఇక్కడే జాగ్రత్తగా హిడింబ యొక్క మాటల్ని జాగ్రత్తగా వినండి, ఏం చెబుతుందో. ఇది హిడింబుడి యొక్క వనం, అతడు నా సోదరుడు, అతడు పంపిస్తేనే నేను వచ్చాను, ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని చంపి తెమ్మన్నాడు, అందుకోసమని నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మహాబలుడు మహావీరుడైనటువంటి నీ కుమారుణ్ణి చూడగానే నేను మదన పరవశనైపోయాను, అతన్ని భర్తగా పొందాలి అని అనుకున్నాను. అంతలో నా సోదరుడు వచ్చి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని మిమ్మల్ని నన్ను వధించాలి అని అతడు మీద మీదకి వస్తూ ఉన్నాడు. దాంతో నీ కుమారుడు తీవ్రమైనటువంటి క్రోధంతో అదిగో ఆ రాక్షసుడితో పోరాడుతూ ఉన్నాడు. అదిగో అక్కడ దూరంగా వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి ద్వంద్వ యుద్ధం జరుగుతుంది అని చెప్పింది. అల్లంత దూరంలో భీమ హిడింబులు కదమ సింహాల్లాగా పోరాడుతున్నారు. వాళ్ళని చూసినటువంటి ధర్మరాజు అర్జునుడు ఒక్క ఉదుటను లేచి అక్కడికి వెళ్ళారు. అర్జునుడు భీముడితో అంటున్నాడు, అన్నా, నీవు బాగా అలిసినట్లుగా ఉన్నావు, వీటి నేను చంపుతాను, నువ్వేమీ భయపడాల్సినటువంటి పని లేదు అన్నాడు. దానికి భీముడు అంటున్నాడు, ఓ అర్జున, నీ ఊరికి చూస్తా నిలబడు, వీడి బలమేమిటో నాకు తెలిసిపోయింది, వీడు నాకు లెక్క కాదు, వీడిని నేనే సంహరిస్తాను, నీతో అవసరమేమి లేదు అన్నాడు. అట్లా కాదు, రాక్షసుడు ఇంకా ఎక్కువసేపు బ్రతకూడదు, ఎందుకంటే వాడిని ఇప్పుడు మనం వెంటనే చంపేసి మనం ప్రయాణం కొనసాగించాలి. అదిగో తూర్పు దిక్కు తెల్లదెలవారుతూ ఉంది, పూర్వ సంధ్యాకాలం ప్రారంభమవుతా ఉంది, సంధ్యా సమయంలో రాక్షసుల యొక్క బలం ఎక్కువ అవుతుంది, కాబట్టి వీటితో నువ్వు ఆడుకోవద్దు, తొందరపడు, వెంటనే ఈ భయంకరమైనటువంటి రాక్షసుని సంహరించేసేయి అన్నాడు. అర్జునుడి యొక్క మాటలతోటి భీముడు ప్రళయకాల రుద్రుడై ఆ రాక్షసుని యొక్క శరీరాన్ని 2 పైకెత్తి గిరగిరా గిరగిరా 100 దిప్పి, ఒరే రాక్షసాధమా, నీవు వ్యర్థమైనటువంటి మాంసం తిని వ్యర్థముగా బలిశావు, అందుకే నీ బుద్ధి కాస్త వ్యర్థమైపోయింది, అందువల్ల నీవు వ్యర్థమైనటువంటి మృత్యువుకి తగినటువంటి వాడివి, కాబట్టి నీ ఇహలోక జీవితాన్ని వ్యర్థంగా పొడిగించొద్దు, అందుకని ముగించేస్తున్నాను అంటూ వాడిని నేల మీద బలంగా విసిరి కొట్టి మోకాళ్ళతో పొడిచి పిడికిళ్లతో గుద్ది పశువును వధించినట్టుగా వధించాడు. రాక్షసుడు భయంతో వేసినటువంటి ఆ అరుపులు ఆ అరణ్యమంతా కూడా ప్రతిధ్వనించినాయి. రాక్షసుడు యొక్క శరీరాన్ని రెండు చేతులతో మోది ముష్టిఘాతాలతో వధించాడు. పాండవులు సంతోషించి భీముణ్ణి అనేక విధాలుగా ప్రశంసించారు. హిడింబ సోదరుడు యొక్క మరణాన్ని అలా చూస్తూ నిర్లిప్తంగా ఉండిపోయింది. సోదరుడు చనిపోయాడు అయ్యో అనేటువంటి మాట లేకుండా నిర్లిప్తంగా ఉంది. అర్జునుడు భీముణ్ణి చూస్తూ, అన్నా ఈ అడవికి దగ్గరగా ఏదో ఊరు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, కాబట్టి మన యొక్క ఉనికి దుర్యోధనుడికి తెలియకుండా, దుర్యోధను యొక్క చారులు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళకి తెలియకుండా మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనటంతో అందరూ అదే సరైనటువంటి మార్గమని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కుంతి పాండవులు వెళుతూ ఉంటే వాళ్ళ వెనకాలే ఈ హిడింబ కూడా వస్తూ ఉంది. కొంత దూరం ప్రయాణం సాగింది. ఆ తర్వాత హిడింబ కుంతీదేవి ధర్మరాజుడికి నమస్కరించి భీముడితో అంటున్నది, ఓ ప్రాణేశ్వర, మొదటి చూపులోనే నా మనస్సు కాస్త నీ వశమైపోయింది, అందుకే మా అన్నన్ను వధిస్తున్నప్పటికీ కూడా నేను ఏమాత్రం కూడా చలించలేదు, అలా చూస్తూ ఊరుకున్నాను, కాబట్టి నన్ను అనుగ్రహించండి అన్నది. అప్పుడు భీముడు అంటున్నాడు, నీ మాయ మాటలకి నేను మోసపోను, నీ దారి నువ్వు చూసుకో, మాతో నువ్వు రావటానికి వీల్లేదు, లేదా ఇలాగనే వచ్చావా, మీ అన్నను ఎక్కడికి పంపించానో నిన్ను కూడా అక్కడికే పంపించాల్సి వస్తుంది అన్నాడు భీమసేనుడు. దాంతో ధర్మరాజు భీముణ్ణి వారించాడు. నాయన, అపకారం చేయనటువంటి హిడింబకి నువ్వు అపకారం తలపెట్టడం మంచిది కాదు, ఆమె మనకేం అపకారం చేయలేదు, కాబట్టి అటువంటి వాళ్ళని నువ్వు అపకారం చేయాలని అనుకోవటం కానీ హింసించాలనుకోవటం కానీ సరైనటువంటిది కాదు. అప్పుడు హిడింబ కుంతి ధర్మరాజుడికి నమస్కరించింది. కుంతీదేవితో అంటుంది, దేవి, ఈ కామవశురాలైనటువంటి స్త్రీ యొక్క హృదయం ఎలా ఉంటుందో నీవు స్త్రీవే గనక నీకు తెలుసు. నా హృదయం ఇప్పుడు నీ కుమారుడైనటువంటి భీముడి కోసం తల్లడిల్లిపోతా ఉంది, కాబట్టి మీకు నేను ఏం చెప్పగలను, నా మనసుని ఎలాగా తెలియజేయగలను, నేను మీ పుత్రుని కోసమని నా వాళ్ళందరినీ వదులుకున్నాను, నా సోదరుణ్ణి వదులుకున్నాను, మరి ఆయన కాదంటే నేను ఇక జీవించలేను, నేను నా అభీష్టాన్ని ఎలాగైనా సరే నెరవేర్చుకోగలను అనేటువంటి ఆశతో ఉన్నా, అందుకనే అందరినీ వదులుకున్నాను, నీ పుత్రుడు భీమసేనుని పతిగా వరించాను, మీరు కూడా నా ఆశని కనుక వమ్ము చేస్తే నేను ఎలా బ్రతకగలను, మీ పుత్రుడిని నాకు భర్తగా అనుగ్రహించండి, నేను ఆయనతో స్వేచ్ఛగా విహరించి తిరిగి మీ వద్దకు తీసుకొని వస్తాను, మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి మిమ్మల్ని చేరుస్తాను, మీ అందరికీ నేను సేవ చేస్తాను, మీరు అజాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా నేను అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాను, మీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా ఆ ఆపద నుంచి తప్పించేటువంటి బాధ్యత నాది, నన్ను రాక్షసిగా మీరు భావించవద్దు, నేను రాక్షస జాతిలో పుట్టినటువంటి కన్యను, శీలవతిని, నా పేరు సాల కటంకటి, నాకు దివ్యమైనటువంటి జ్ఞానం ఉంది, ముందు ముందు మీకు శుభం కలుగుతుంది, ఈ సమీపంలోనే ఒక సరోవరం ఉంది, అందులో స్నానం చేసి అక్కడ నీరు కనుక త్రాగితే ఆకలి దప్పికలు ఉండవు, ఆ తీరంలో ఉన్నటువంటి చెట్టు నీడని మీరు కూర్చోండి, మీ దగ్గరికి వ్యాస మహర్షి వస్తాడు, దుర్యోధను మీ పట్ల చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, మిమ్మల్ని వారణావతానికి పంపించి లంక ఇంటిలో ఉంచి తగలబెట్టాలని చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం కానీ అక్కడి నుంచి మీరు తప్పించుకోవటం కానీ దానికోసం విదురుడు మీకు సాయం చేయటం కానీ ఈ విషయాలు మొత్తం కూడా వ్యాస మహర్షికి తెలుసు, మీరు శాలిహోత్రుడి ఆశ్రమంలో ఆ వ్యాసుని దర్శిస్తారు, ఎందుకంటే ఇప్పుడు వ్యాసుడు ఆ శాలిహోత్రుని ఆశ్రమంలో ఉన్నాడు, అని భవిష్యత్ వాణిని గురించి తెలియజేసింది. అది విని కుంతీదేవి ధర్మరాజుతోటి, నాయన ఈ హిడింబ తన మాటల ద్వారా ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ప్రతిపాదించింది. భీముడి పట్ల ఈమె యొక్క భావన దోషంతో కూడినప్పటికీ కూడా ఈమె అతన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి? అందువల్ల నీవు గనక సమ్మతిస్తే సంతానం కోసం ఈమె కొంతకాలం వరకు నా వీరపుత్రుడైనటువంటి భీమసేనుడి యొక్క సేవలో ఉంటుంది అన్నది. కుంతీదేవి మాటను జాగ్రత్తగా గమనించండి. నీవు గనక అనుమతిస్తే నా పుత్రుడి యొక్క సేవలో ఉంటుంది కొంతకాలం అన్నది. ఇక్కడ కుంతీదేవి స్వయంగా తాను భీముడిని ఆదేశించినలా, ఓ భీమసేన ఈమెతో కలిసి ఉండు అని అంటలా, కానీ ధర్మరాజుకు చెప్తా ఉంది. ధర్మరాజు ద్వారా చెప్పించాలి అని అనుకున్నది. ఎందుకు? ఎందుకో మనం చివరిలో విశ్లేషణలో తెలుసుకుందాం. తల్లి ఆజ్ఞానుసారం ధర్మరాజు హిడింబతో అంటున్నాడు, హిడింబ నేను చెప్పినట్లుగా చేయి. భీమసేనుని యొక్క సంధ్యావందనము, అగ్నిహోత్రాలు వీటికి ఏమాత్రం ఆటంకం లేకుండా సూర్యాస్తమయం వరకు నీతో ఉంటాడు, రాత్రిపూట మాత్రం మాతోనే ఉంటాడు. అనురాగంతో భీముని సేవించి పుత్రవతివిగా అని ఆశీర్వదించాడు ధర్మరాజు. అంటే పుత్రుడిని కనండి అని చెప్పాడు. అయితే ఇక్కడ ధర్మరాజు చెప్పాడు ఈ మాట భీముడితో, కుంతీదేవి యొక్క అనుమతితో. అన్నగారి ఆజ్ఞ మేరకు హిడింబ పుత్రవతి అయ్యేంత వరకే ఆమెతో ఉంటానన్నాడు భీముడు. అంటే బిడ్డ పుట్టేంత వరకే నీతో ఉంటానన్నాడు. అలాగేనని అంగీకరించింది హిడింబ. అక్కడి నుంచి ఇద్దరు కూడా పగటి పూట స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నారు. రాత్రిపూట మాత్రం భీముడు ఈ పాండవులకి కుంతీదేవికి రక్షణగా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు సందేహం వస్తుంది, అది కూడా విశ్లేషణలో తెలుస్తుంది. పగటిపూట మాత్రమే విహరించండి, రాత్రిపూట మాత్రం మాకు రక్షణగా ఉంటాడు భీముడు అన్నాడు. ఇక్కడ నిజం ఆలోచిస్తే ఏమిటంటే భీముడు రక్షణగా ఉండాల్సిన అవసరం లేదు, అందుకే అర్జునుడు ఉన్నాడు. కానీ ఎందుకన్నాడు, ఎందుకన్నాడో ఏదో దాంట్లో ఒక విశేషం ఉంది, అదేమిటో మనం తెలుసుకుందాం. సరే, కొంతకాలం అలా భీముడు హిడింబ ఇద్దరు కూడా సముద్ర ప్రదేశాల్లో, నదీ తటాల్లో, అలాగనే కొండ గుహల్లో, పర్వత సానువుల్లో, వనాల్లో, అలా మంచి మంచి ప్రదేశాలన్నింటిలో కూడా చక్కగా విహరించారు. వాళ్ళకి ఆ సందర్భంలో హిడింబ గర్భవతి అయింది. ఒక బలవంతుడైనటువంటి పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడి యొక్క రూపురేఖ విలాసాలు ఎలా ఉన్నాయనంటే, కళ్ళేమో విరూపంగా ఉన్నాయి, ముఖమేమో విశాలంగా ఉంది, ముక్కేమో పెద్దదిగా ఉంది, చెవులేమో శంఖంలాగా ఉన్నాయి, పెద్ద బొజ్జ, భారీ శరీరంతో ధైర్య సాహస పరాక్రమాలు కలిగి గొప్ప ధనుస్తోటి జన్మించాడు. ఇతర యొక్క శిరస్సు అంతా కూడా ఘటంలాగా ఉంది, అంటే కుండలాగా ఉంది, నెత్తి మీద ఏం వెంట్రుకలు లేవు. అందుకని అతనికి ఘటోద్గజుడు అనేటువంటి పేరు పెట్టారు. అతను మహామాయాలి, అమానుషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. హిడింబ సద్యోగర్భంలో అతన్ని కన్నది. సద్యోగర్భం మనం చెప్పుకున్నాం అంటే అప్పటికప్పుడే బిడ్డ పుట్టడం, అప్పటికప్పుడే పెద్దవాడు కావడం. అలా సద్యోగర్భంలో అతన్ని కన్నది. తల మీద వెంట్రుకలు లేకుండా తల ఘటంలాగా ఉన్నది కాబట్టి అతనికి ఘటోద్గజుడు అనేటువంటి పేరు పెట్టారు. రామాయణంలో ఇంద్రజిత్తుతో సమానమైనటువంటి వాడిని కీర్తించబడ్డాడు. ఇంద్రజిత్తుతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు అని. మరి పాండవులకు అనేకమైనటువంటి సందర్భాల్లో సాయం చేశాడు. వాడు ఎక్కడెక్కడ పోవటానికి వీల్లేనటువంటి ప్రదేశాలు కనుకుంటే ఘటోద్గజుడు తలుచుకునేవాడు. అతడు వచ్చేసేవాడు, వాళ్ళందరినీ కూడా ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళేవాడు. చివరికి మహాభారత యుద్ధంలో 14వ రోజు రాత్రి కర్ణుడి చేతిలో మరణించాడు. ఆ కర్ణుడి చేతిలో ఎలా మరణించాడంటే ఇంద్రదత్తమైనటువంటి శక్తి. ఇంద్రుడు కర్ణుడికి ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ శక్తి ఒక్కడిని చంపి తిరిగి ఆ ఇంద్రుడి చేతికే పోతుంది. అది అర్జునుడి కోసం అని అట్టిపెట్టుకున్నాడు. అర్జునుడి యొక్క ప్రాణాలు రక్షించడం కోసం అని చెప్పి ఘటోద్గజుడు వచ్చాడు. ఘటోద్గజుడు ఆహుతైపోయాడు. ఆ విధంగా ఇది మనకి ఈ హైడంబం అనేటువంటి పర్వం. ఇది హైడింబం అంటే హిడింబకు సంబంధించినటువంటి గాథ. నిజంగా దీనికి ఘటోద్గజుడు అని ప్రధానమైన పేరు పెట్టకుండా, లేదా అరణ్యాల్లో తిరగటం కాబట్టి ఏదో అరణ్యవాసం అనే పేరు పెట్టకుండా హైడింబం అనేటువంటి ఒక పేరు, హిడింబ పేరు ఎందుకు పెట్టారు? ఈ గాథ నుంచి గ్రహించాల్సినటువంటి ధర్మాలు చాలా ఉన్నాయి. ధర్మాలే కాదు, ఈ గాథ నుంచి గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఎవరూ పట్టించుకోనటువంటి అద్భుతమైనటువంటి పాత్ర ఒకటి ఇదిగో ఇప్పుడు మళ్ళీ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో గ్రహించాల్సినటువంటి జీవన సత్యాలు ఏమిటనంటే, హిడింబ నీచి జాతి స్త్రీ, భీముడు ఉత్తమ జాతి పురుషుడు క్షత్రియుడు. మరైతే హిడింబ తన యొక్క ప్రేమను పండించుకోవటం కోసం తన తోడబుట్టినటువంటి అన్నని చంపించడానికి సిద్ధపడిపోయింది. భీముడు తన యొక్క సుఖం చూసుకోకుండా తన యొక్క సోదరులు తల్లి వాళ్ళ యొక్క క్షేమం కోసం తనని ప్రేమించి వచ్చినటువంటి స్త్రీని వద్దని తిరస్కరించాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే ఉత్తమ జాతి పురుషుడైనటువంటి వాడు తన తోడబుట్టిన వాళ్ళ కోసం, తన తల్లిదండ్రుల కోసం తన సుఖాన్ని త్యాగం చేస్తాడు. నీచ జాతి పురుషుడు తన సుఖం కోసమని తన వాళ్ళందరినీ కూడా బలిపెట్టడానికి కూడా సిద్ధపడతా ఉంటాడు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి నీతి. తన సుఖం కోసం తన వారిని వదులుకోవటం నీచి జాతి లక్షణం. అలాగే తన వారి కోసం తన సుఖాన్ని వదులుకోవటం ఉత్తమ జాతి లక్షణం. ఈనాడు తమ యొక్క సుఖం కోసమని సంతోషం కోసమని భర్తని, అతని తల్లిదండ్రులని, సోదరులకి దూరం చేసేటువంటి స్త్రీలని చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు కానీ, సోదర సోదరిమణులు కానీ, వీళ్ళందరికీ కూడా వివాహం కావడంతో ఆ భర్తను దూరం చేసేటువంటి స్త్రీలని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వీళ్ళు మధ్యములు. ఇక మరికొంతమంది పురుషులు ఉంటారు, అదేమిటంటే కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు పరపురుషుల యొక్క పొందు కోసం అని చెప్పి కట్టుకున్నటువంటి భర్తని కన్నబిడ్డల్ని కాటికి పంపడానికి కూడా సిద్ధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం పత్రికల్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం, భర్తని చంపింది, ఫలాని వాడి సహాయంతో భర్తను చంపింది, బిడ్డను చంపింది అనేటువంటివి మనం దాదాపుగా నెల మొత్తంలో 10 రోజులు 15 రోజులు చూస్తూనే ఉంటాం ఇలాంటి వార్త. ఇది దేనికైనా వెనకాడకుండా ఉండేటువంటి దుష్ట స్త్రీల యొక్క లక్షణం. అలాగే పరస్త్రీల యొక్క పొందు కోసమని కట్టుకున్నటువంటి భార్యని కానీ కథ తల్లిదండ్రుల్ని కానీ హింసించేటువంటి పురుష మృగాల్ని గురించి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. వీళ్ళంతా కూడా అధములు, అధమాధములు అని చెప్పుకోవాలి. ఇక తమని కరీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల కోసం, తోడబుట్టినటువంటి సోదరుల కోసం తమ యొక్క సుఖాన్ని కూడా ఎవరైతే త్యాగం చేస్తారో అటువంటి వాళ్ళని మహాత్ములుగా మనం పరిగణించాలి, అటువంటి వాళ్ళే ఉత్తములు అని మనం చెప్పాలి. అలాగే అత్తమామల యొక్క సేవలో, భర్త యొక్క సేవలో ఎటువంటి లోపం రానియకుండా వినయంతో జీవితాన్ని కొనసాగించేటువంటి స్త్రీలు ఉత్తమ జాతి స్త్రీలుగా పరిగణించబడతారు. ఎందుకంటే స్త్రీకి పుట్టిల్లు కన్నా అత్తిళ్ళు చాలా కాలం ఉండవలసినటువంటిది. 20 సంవత్సరాలు మాత్రమే పుట్టిల్లు, ఆ తర్వాత మిగిలిన 80 సంవత్సరాలు కూడా జీవితాంతం కూడా అత్తిళ్ళే ప్రధానమైనటువంటిది. అందుకనే మనం చెప్తున్నాం, తల్లి కన్నా కూడా అత్తని ప్రధానంగా చూడాలి, అప్పుడే అత్త కూడా కూతురు కన్నా కోడల్ని ప్రధానంగా చూస్తుంది. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో ఏ రకమైనటువంటి భావాలు ఉన్నాయో దాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల ఇద్దరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మహాభారతం మానవ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీర్చిదిద్దుతుంది అని చెప్పుకోవడం. ఇక హిడింబ యొక్క స్థితిని, హిడింబ యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవాలి. హిడింబ రాక్షస స్త్రీ, కామ పరవశురాలు, అటువంటి దాన్ని కుంతీదేవి ఎందుకు అంగీకరించింది? కుంతీదేవి ఎందుకు అంగీకరించింది? పైగా తామున్నటువంటి పరిస్థితి వేరు. దుర్యోధనుడికి తెలియకుండా రహస్యంగా జీవించాలి. ఎందుకంటే దుర్యోధనుడికి కనుక తెలిస్తే వీళ్ళు ఇంకా బ్రతుకున్నారని మళ్ళీ వీళ్ళని చంపడం కోసం మళ్ళీ ఇంకో పథకం ఏదో ఒకటి వేస్తాడు. కాబట్టి వీళ్ళు రహస్యంగా ఉండాలి. ఇక రెండో విషయం ఏమిటంటే ధర్మరాజుకి ఇంకా వివాహం కాల, కానీ ఆ వచ్చినటువంటి హిడింబ భీముణ్ణి కామించింది, మరి ధర్మరాజుకే వివాహం కాల. పోనీ తమ వారంటూ ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు అరణ్యాల్లో, కేవలం ఈ ఆరుగురు తల్లి ఐదుగురు కొడుకులు వీళ్ళు మాత్రమే ఉన్నారు, తమ వారు ఎవరు లేరు. అంటే తాము దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట. మరి ఇలాంటి సమయంలో ఏ ఉద్దేశంతో కుంతిదేవి అంగీకరించింది? నిజమే, తాము ఇప్పుడు దిక్కులేనటువంటి స్థితిలో, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇలా ఎంతకాలం ఉండాల్సి వస్తుందో కూడా ఇప్పుడు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా జీవించాలో, ఎలా దుర్యోధనాదులకు తెలియకుండా రహస్యంగా సంచరించాలో ఏమీ తెలియనటువంటి స్థితి వాళ్ళది. మరి ఇటువంటి స్థితిలో హిడింబ తన యొక్క కుమారుడి కోసమని అర్థిస్తూ ఉంది. అరణ్యంలో ప్రయాణమై వెళుతూ దారిలో హిడింబ చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నది కుంతిదేవి. హిడింబ మీద ఎందుకు కుంతిదేవికి ఇంత ఆప్యాయత ప్రేమ కలిగింది అని అంటే, ఇక్కడ హిడింబ మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది. ఏం ఆలోచిస్తూ ఉంది? హిడింబ రాక్షస స్త్రీ, నిజమే, అయినప్పటికీ కూడా ఆమె దగ్గర రాక్షస బుద్ధులు కనిపించటల్లా. హిడింబ రాక్షస స్త్రీ అయినప్పటికీ కూడా ఆమెలో ఏమాత్రం కూడా రాక్షస బుద్ధులు లేవు. రాక్షసులు కామరూపధారులు గనక ఆమె అందమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి వచ్చింది. అయినప్పటికీ కూడా తాను రాక్షస స్త్రీనని నిజమే చెప్పింది. నేనేదో మానవ స్త్రీనని చెప్పలా, నేను రాక్షస స్త్రీని అనే చెప్పింది. పైగా హిడింబుడి యొక్క సోదరునని చెప్పింది, అది కూడా దాచుకోవాలి. సోదరుని ఆజ్ఞ మీద మిమ్మల్ని చంపటం కోసమే వచ్చానని కూడా చెప్పింది. భీముడి యొక్క సౌందర్యాన్ని చూచి నేను కామపరవశనైనాను అని చెప్పింది. తన అన్న దుర్మార్గుడని, దుష్టుడని, భయంకరమైనటువంటి వాడని, నరమాంస భక్షకుడని అంతా నిజమే చెప్పింది. ఇంతవరకు సత్యం పలకటం అనేటువంటి ధర్మాన్ని ఆచరించింది. ఈ సత్యం పలకటం అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది చాలా ఉత్తమోత్తమైనటువంటి లక్షణం. ఎంతో ఉత్తములైనటువంటి వాళ్ళకి తప్ప ఈ సత్యవాక్ పాలన అనేటువంటిది ఉండదు. ఇక సత్యం పలకటం ఒక విషయం, ఒక వ్యక్తి అయితే రెండో విషయం ఏంటంటే తనకు కలిగినటువంటి, తనకు ఉన్నటువంటి శక్తుల గురించి చెప్పింది. ఆ శక్తులు ఏమిటో అబద్ధం లేదు, అది అబద్ధం కాదు అంటానికి గుర్తుగా దుర్యోధనుడి చేత వారణావతారానికి పంపబడటం. అసలు దుర్యోధనుడు ఎవరో ఈమెకెట్లా తెలుస్తుంది, ఆ ధృతరాష్ట్రుడు ఎవరో ఈమెకెట్లా తెలుస్తుంది, ఆ వారణావతం ఈమెకెట్లా తెలుస్తుంది, అక్కడ లక్క ఇల్లు తగలబడటం ఈమెకెట్లా తెలుస్తుంది, ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఆమె కాదు. కానీ ఈమెకి ఈ భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కాబట్టి అందుకని చెప్పి ఇదిగో దుర్యోధనాదులు మిమ్మల్ని ఇట్లా పంపించారు, మిమ్మల్ని చంపాలనుకున్నారు, లక్క ఇంట్లో దగ్ధం చేయాలనుకున్నారు, మీరు తప్పించుకున్నారు అని చెప్పటమే కాకుండా, అంటే జరిగిపోయినవి చెప్పటమే కాకుండా జరగబోయేవి చెబుతుంది. మీరు ఇక ముందు ఒక సరస్సు దగ్గరికి వెళతారు, అక్కడ మీరు స్నానం చేయండి, ఆకలి దప్పకలు తీరిపోతాయి, పక్కనే శాలిహోత్రుని ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో వ్యాస మహర్షి ఉన్నాడు, ఆ వ్యాస మహర్షి మీకోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన్ని మీరు కలుసుకుంటారు, మీకు శుభం జరుగుద్ది అని జరగబోయేటువంటి భవిష్యత్తు చెప్పింది. మరి భవిష్యత్ సంగతి జరిగిన తర్వాతే తెలుస్తుంది కానీ నిజమని, మరి జరిగినటువంటిది మాత్రం జరిగిపోయింది కాబట్టి తెలుస్తారేమో. అందువల్ల ఈమె నిజంగా గొప్ప శక్తి కలిగినటువంటిది అనేటువంటి విషయం కుంతిదేవికి అర్థమైపోయింది. అంటే ఈమెకి త్రికాల జ్ఞానం ఉంది, దివ్య దృష్టి ఉంది అని అర్థమైంది. దీంతో ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, అసాధారణమైనటువంటి స్త్రీ అనే విషయాన్ని గ్రహించింది కుంతిదేవి. ఇక మూడో విషయం ఏమిటంటే తన కోరికను కనుక అంగీకరిస్తే భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతాను అనింది. ఇప్పుడు నిస్సహాయులై ఉన్నారు వాళ్ళు. ఇలాంటి స్థితిలో ఆ హిడింబ యొక్క సహాయ సహకారాలు కనుక ఉంటే మనకి ఎంతో బాగుంటుంది అనేటువంటి భావన ఉంది. మహాబలుడు, మహావీరుడైనటువంటి భీముడికి ఇటువంటి సత్యవాది దివ్య జ్ఞానం కలిగినటువంటి హిడింబకి తప్పకుండా ఒక మహావీరుడు జన్మిస్తాడు. తన యొక్క ప్రథమ మనవడు, మొట్టమొదటి మనవడు అటువంటి గొప్పవాడు, మహావీరుడు, బలశాలి అయినటువంటి వాడు లభించడం అనేటువంటిది ఆమెకు చాలా ఇష్టంగా ఉంది. అది ఎంతో మంచిది. అంటే నాకు పుట్టబోయేటువంటి మొట్టమొదటి మనవడు మహావీరుడు, పరాక్రమశాలి, ఆ తల్లి యొక్క లక్షణాలను కొన్ని పుడికి పుచ్చుకొని ఉన్నటువంటి వాడు అయితే ఎంతో బాగుంటుంది అని అనుకుంది. ఇంకొక విషయం ఏమిటనంటే, తనంతటి తాను వలచి వచ్చినప్పటికీ కూడా భీముడితో స్వయంగా మాట్లాడకుండా తల్లి అయినటువంటి తన యొక్క అనుమతి తీసుకోవడానికి సిద్ధపడింది. ఆ రాక్షస స్త్రీ సామాన్యమైనటువంటి మానవ స్త్రీల కన్నా కూడా ఎంతో ఉత్తమోత్తమైనటువంటి ఆలోచన చేసింది. ఎందుకని అంటే, కుంతీదేవిని, ధర్మరాజుని, పెద్దవాడైనటువంటి ధర్మరాజుని, తల్లి అయినటువంటి కుంతీదేవిని వాళ్ళతో మాట్లాడుతుంది, నాకు మీ పుత్రుడి మీద కోరికగా ఉంది కాబట్టి మా ఇద్దరికి కూడా స్వేచ్ఛనివ్వండి అని ఆమెను అడుగుతూ ఉంది. దీంట్లో ఆమె యొక్క వివేకం ఎంత గొప్పగా ఉన్నది అనే విషయం కూడా కుంతీదేవి గ్రహించింది. ఈ మూడు విషయాల్ని చూచి కుంతీదేవి ఆశ్చర్యచకితురాలైంది. రాక్షస స్త్రీ సత్యం తప్ప ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు, అంతా సత్యంగా మాట్లాడేసి, ఆ మాట్లాడినటువంటి మాటలు యువతల వాళ్ళ కోపం వచ్చే అయినా సరే సత్యమే మాట్లాడింది. మిమ్మల్ని చంపడం కోసమే నా అన్న మిమ్మల్ని మీ దగ్గరికి పంపించాడు అని చెప్పినప్పటికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పింది. అంటే సత్యం పలకటంలో ఆమె గొప్పది. అలాగే భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు. మూడవది, మనం రక్షించడానికి కంటికి రెప్పలా మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నది. అలాగే ఈ భీముడు హిడింబ ఇద్దరు కనుక కలిస్తే ఒక మహావీరుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు కాబట్టి అతడు మనకి, మన వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు అని ఈ ప్రకారంగా ఆలోచించింది కుంతీదేవి. కాకపోతే ఒక అడ్డు ఉంది. ఏమిటో అడ్డు అంటే, ధర్మరాజుకి వివాహం కాకుండా భీముడికి వివాహం చేయటం ధర్మబద్ధం కాదు, అది సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి. అందుకే తాను స్వయంగా తన యొక్క అంగీకారాన్ని తెలియజేయకుండా భీముణ్ణి ఆదేశించమని ధర్మరాజుకి చెప్పింది. తాను చెప్పలా, తాను భీముణ్ణి ఆదేశించలా, ధర్మరాజుకి చెప్తాం. అయ్యా, నీకు సమ్మతం కనుకైతే సంతానం కోసం ఈమె నా వీరపుత్రుడైనటువంటి ఈ భీమసేనుడి యొక్క సేవలో ఉంటుంది అని ధర్మరాజుతో చెప్పింది. ఇది తల్లి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించవలసినటువంటి తీరు. పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా రెండో కొడుక్కి పెళ్లి చేయటం ఎట్లా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు, మరి తప్పనిసరిగా వీళ్ళిద్దరు కలిస్తే ఒక కొడుకు పుడతాడని అనుకున్నప్పుడు, ఈమె ద్వారా మనకి ఉపయోగపడుతుంది, ఈమె మనకి ఈ క్లేశాల్లో కష్టాల్లో మనకి ఎంతో సహాయం చేస్తుంది అనేటువంటి భావన ఉన్నప్పుడు, మరి వాళ్ళిద్దరికీ ఎట్లా వివాహం చేయడానికి వీల్లేదు మరి ఎలా, అందుకని ధర్మరాజుని చెప్పమని. కాబట్టి ధర్మరాజు చెప్పాడు, వివాహం జరిగేంతవరకు, వివాహం జరగటం కాదు, బిడ్డ పుట్టేంతవరకు మీరిద్దరు కూడా కలిసి ఉండండి, అది కూడా పగటిపూట, రాత్రిపూట మాకు రక్షణగా భీముడు ఉండాలి అని. కాబట్టి పుత్రవతి అయ్యేంతవరకే భీముణ్ణి సేవించు అని ధర్మరాజు అనుమతించడం జరిగింది. కాబట్టి ఇది వివాహమండి, వివాహం కాదు. భీముడికి హిడింబకి వివాహం జరిగినట్టు మహాభారతంలో ఎక్కడా లేదు, కేవలం ఇది మాత్రమే ఉంది. ఏమిటంటే పుత్రవతి అయ్యేంతవరకు, అంటే బిడ్డ పుట్టేంతవరకు ఇద్దరూ కలిసి ఉండటం, ఆ తర్వాత లేదు. కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని మనకున్నాయి మద్రాసులో, బాగా సినిమా యాక్టర్లు ఉన్నాయి బాగా ఎక్కువ, అంటే ఏడాది రెండేళ్ళు అనుకొని ముందుగానే పెళ్లి చేసుకుంటాం. సరే, ఎవరిలోనా ఉన్నాయండి, మనకి అయ్యే అనవసరం అనుకోండి, మొత్తం ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదు మళ్ళీ. కాంట్రాక్ట్ అంటే ఒక బిడ్డ పుట్టేంత వరకు ఇద్దరు కలిసి ఉండటం. తర్వాత, మరి ఇది తప్పు కదండి, వివాహం అయితే బాగుంటుంది కానీ వివాహం కాకుండా అయితే తప్పు కదా అని మనకు అనొచ్చు. ఇక్కడ అన్నకి వివాహం కాకుండా తమ్ముడికి వివాహం చేయటం తప్పు గనక, ఇది పెద్దల యొక్క అనుమతితో జరుగుతున్నటువంటి విషయం గనక, ఎందుకంటే భీముడు హిడింబ స్వయంగా వాళ్ళంతా వాళ్ళు గాంధర వివాహం కాదు ఇది, ఇది కుంతీదేవి తల్లి, కుంతీదేవి అన్న ధర్మరాజు, వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాట. పూర్వకాలంలో ఏమిటంటే పితృసమో జ్యేష్ఠ అని అంటారు. అంటే జ్యేష్ఠుడు అన్న తండ్రితో సమానం. కాబట్టి తల్లి తండ్రితో సమానమైనటువంటి అన్న వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాటను మాత్రమే ఇక్కడ అనుసరించడం జరిగింది. అందువల్ల దీంట్లో ఏ దోషం కూడా లేదు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుంతీదేవి ఆలోచించింది జాతి కన్నా గుణం ప్రధానమని. రాక్షస జాతిలో జన్మించినటువంటి ఆమె హిడింబ, కానీ గుణాలు మాత్రం రాక్షస గుణాలు కాదు, మానవుల గుణాల కన్నా కూడా ఉత్తమోత్తమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇది హిడింబ యొక్క స్థితి. అటువంటి స్థితి కలిగినటువంటి ఆమె కనుక కుంతీదేవి ధర్మరాజు ఇద్దరు కూడా అంగీకరించడం జరిగింది. ఇక పగటిపూట కలిసి ఉండాలి, రాత్రిపూట మాత్రం భీముడు మాకు రక్షణగా ఉండాలి అని ధర్మరాజు చెప్పాడు. దాన్ని చెప్పుకున్నాం మనం, అది మళ్ళీ విశ్లేషణలో చెప్పుకుందాం. ఎందుకని హిడింబకి షర్తు పెట్టాడు ధర్మరాజు? నిజంగా తమను తాము రక్షించుకోవడం చేతగానటువంటి వాళ్ళ ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఒక అరణ్యంలో. అరణ్యంలో ఏముంటుంది? ఎప్పుడో ఎప్పుడన్నా ఒక పులో లేకపోతే సింహమో ఏదో ఒకటి వచ్చుద్ది, దాన్ని చంపలేనటువంటి స్థితిలో ఏమి లేరు వీళ్ళు. మరైతే ఎందుకు చెప్పాడు ఈ మాట? సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి అర్జునుడు ఉన్నాడు కదా రక్షణగా, ఎందుకు చెప్పాడు? భవిష్యత్తులో తనకు సహాయంగా ఒక మహా పరాక్రమవంతుడైనటువంటి వాడు, మహావీరుడైనటువంటి మనవడు ఉంటే బాగుంటుందనేటువంటి కుంతీదేవి యొక్క భావాన్ని గ్రహించాడు ధర్మరాజు. ఆ పుట్టేటువంటి బిడ్డ అసాధారణమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడే ఉండాలి. అతడు రాక్షసుడై ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకనంటే రాక్షస మాయలు కలిగినటువంటి వాడు తమ గనక అస్మదీయుడై ఉంటే, తమ వాడై ఉంటే, తమకు తోడుగా గనక ఉన్నట్లయితే అది గొప్ప ప్రయోజనం అవుతుంది, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. తల్లి పోలికలు, శక్తి సామర్థ్యాలు, శక్తి యుక్తులు అన్నీ కూడా ఆ బిడ్డలో ఉండాలి. అలా ఉండాలి అని అంటే రాత్రిపూట భీముడు తమ దగ్గర ఉండాలి, పగటిపూట మాత్రమే భీమ హిడింబలు కలవాలి. పగటిపూట కనుక దంపతులు కలిస్తే, అప్పుడు కనుక గర్భధారణ కనుక జరిగితే రాక్షసుడు పడతాడు, ఈ శాస్త్రం చెబుతుంది. ఇది అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. రాక్షసుడు పుడతాడంటే నిజంగా కొమ్ములు ఏవో పెట్టుకొని పుడతాడు, రాక్షస బుద్ధి కలిగినటువంటి వాడు పుడతాడు. పగటిపూట కనుక భార్యాభర్తలు కనుక కలిసి అప్పుడు కనుక గర్భధారణ కనుక జరిగితే పుట్టేటువంటి వాడు రాక్షస బుద్ధులు పుట్టినటువంటి వాడు. ఇప్పుడు కావాలి రాక్షస బుద్ధులు, రాక్షస బుద్ధి కలిగినటువంటి వాడే కావాలనుకుంటున్నారు కాబట్టి అందుకని రాత్రిపూట మాత్రం మాకు వదిలేసేయి, పగల మాత్రం మీరందరూ మీరిద్దరూ ఎక్కడైనా సరే తిరగండి హాయిగా అన్నాడు. అందుకు ధర్మరాజు ఈ షరతు పెట్టింది. అంతేగాని కేవలం తమ యొక్క రక్షణ కోసం మాత్రం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా మహాభారతంలో ఈ హిడింబ యొక్క పాత్రను మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? హిడింబ తాను కోరుకున్నటువంటి కోరికని తీర్చుకుంది, మాట ప్రకారం నడుచుకుంది. అక్కడ కుంతీదేవి కానీ ధర్మరాజు కానీ ఏమైతే చెప్పారో, భీముడు ఏమైతే చెప్పాడో ఆ మాట ప్రకారం నడుచుకుంది. పుత్రుణ్ణి కన్నది, తానే పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత అవసర సమయాల్లో పాండవులకు సాయం చేయమని చెప్పి పుత్రుణ్ణి పంపించింది. తాను భీముడి యొక్క భార్యగా, కుంతీదేవి యొక్క కోడలుగా, లేదా పాండురాజు కోడలుగా ఏ హక్కు అధికారాలు కోరుకోలే. అసలు వీళ్ళకి ఎక్కడా సంబంధం లేకుండా ఆమె ఎక్కడో అరణ్యాల్లో అక్కడే ఉంది. భీముడికి దూరంగా జీవితాంతం బ్రతకడానికి ఆమె వెనకాడలేదు, బాధపడలేదు. తనకి భీముడు ప్రసాదించినటువంటి పుత్రుణ్ణి కురుక్షేత్ర యుద్ధానికి పంపించింది. అర్జునుడి యొక్క ప్రాణాలను రక్షించడం కోసమని తన ప్రాణాలని బలిచ్చాడు. ఎందుకంటే కర్ణుడి యొక్క ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఈ ఘటోద్గజుడిని బలి తీసుకుంది, ఈ కారణంగా అర్జునుడు రక్షింపబడ్డాడు. అంటే అటువంటి త్యాగమూర్తి అయినటువంటి ఘటోద్గజుడికి జన్మనిచ్చినటువంటి తల్లి, ధన్యమైనటువంటి జీవితం గడిపినటువంటి తల్లి ఈ హిడింబ. ఎక్కడైనా సరే హిడింబ ఈ హస్తినాపురానికి వచ్చినట్టు కానీ ఇంద్రప్రస్థానికి వచ్చినట్టు కానీ మహాభారతంలో ఎక్కడా లేదు. ఎప్పుడు మళ్ళీ భీముడిని కలుసుకున్నట్టుగా లేదు. సినిమాలో ఎక్కడ చూపిస్తే చూపించవచ్చు, ఎక్కడా లేదు. ఎప్పుడైనా సరే ఘటోత్కజుని మాత్రమే కలుసుకున్నాడు కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఘటోత్కజుని కలుసుకుంటే వచ్చి వాళ్ళకి ఆ సహాయం చేసిపోయేవాడు కానీ హిడింబ మాత్రం ఎప్పుడు కూడా మళ్ళీ భీముడిని చూడాల. భీముడు మళ్ళీ ఎప్పుడు హిడింబని చూడాల. ఏం వ్యక్తిత్వం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. కేవలం ఆ భీముడి మీద మనసు పడినందువల్ల బిడ్డ పుట్టేంతవరకే నువ్వు ఆ భీముడితో ఉండాలి, బిడ్డ పుట్టిన తర్వాత నీకు మాకు సంబంధం లేదు అని చెబితే దానికి కట్టుబడి అలాగనే జీవితాంతం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర హిడింబ పాత్ర. సాధారణంగా ఎవరు కూడా హిడింబను పట్టించుకోరు. ఎందుకని పట్టించుకోరంటే ఆమె రాక్షస స్త్రీ కదా, కాబట్టి రాక్షసి కాబట్టి ఆమెను గురించి పట్టించుకునేది ఏముందిలే అని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ఆమె యొక్క దివ్య దృష్టి, త్రికాల జ్ఞానం, మరి ఇవన్నీ కూడా చాలా గొప్ప స్త్రీ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక హిడింబాసురుడి యొక్క సంహారంలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి? హిడింబుడు మనుషుల యొక్క రక్తాన్ని మాంసాన్ని తినేటువంటి వాడు, పచ్చి నెత్తురు తాగేవాడు, అంటే మానవుల్ని అలాగ తినేసేటువంటి వాడు. మరి అటువంటి వాడు అలా తినేటువంటి వాడు రాక్షసుడు, రాక్షసుడు కావచ్చు, రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు కావచ్చు. ఏం చెప్తుంది నీతి అని అంటే తన ఆకలి తీర్చుకోవటం కోసం వేరొక ప్రాణిని సంహరించి తినేటువంటి వాడు, ఈ ఈ దేహం అలా తిన్నటువంటి దేహం ఏమవుతుందంటే కాకులకి గద్దలకి వచ్చిన తర్వాత మా భాగవతంలో ఒక మాట చెప్పారు, ఏ జంతువునైతే నువ్వు హింసించి తింటావో ఆ జంతువు ఉక్కు ముక్కులు పెట్టుకొని ఆ లోకంలో ఎదురు చూస్తుంట మన కోసం. ఎప్పుడు వస్తారా వాడిని బాగా పొడిచి 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 తిందామని. అందుకని మనకి నీతి ఏమిటనంటే చెప్పేది ఎప్పుడు కూడా మాంసాహారం పనికిరాదు, శాకాహారం మాత్రమే తినాలి. మాంసాహారం మనం తిన్నాము అని అంటే అదిగో ఆ జంతువులన్నీ కూడా ఉక్కు ముక్కులతోటి అక్కడ సిద్ధంగా ఉంటాయి పరలోకంలో, అక్కడ అనుభవించాలి తప్పదు. ఎక్కడైనా తప్పించుకోవచ్చు, అక్కడ మాత్రం తప్పదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని చనిపోయిన తర్వాత కాకులకి గద్దలకి పురుగులకి ఆలవాలమయ్యేటువంటి ఈ దేహాన్ని పోషించుకోవటం కోసం మరొక దేహాన్ని ఆహారంగా స్వీకరించకూడదు అనేటువంటి ఒక నియమాన్ని కూడా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.